పౌర్ణిమ సందర్భంగా మనం ఇవాళ మన గురుదేవులకి నమస్కరించుకుంటూ, గురువు అంటే మీ అందరికీ తెలిసిన అర్థమే, గు అంటే చీకటి, రు అంటే పోగట్టి వెలుతురివ్వటం, అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, మనలో అజ్ఞానము అనే చీకటి తొలగించి దాంట్లో జ్ఞానము అనే జ్యోతిని వెలిగించటం. దీంట్లో జ్ఞానజ్యోతి కావాలనుకున్నవాడు ఏం చేయాలి అనేది కూడా ఉంది. అదేంటంటే ఒక ప్రమిది తీసుకుని దాంట్లో ఆవునెయ్యి వేసి దాంట్లో ఒత్తి వేసి రెడీగా ఉంచితే జ్ఞానజ్యోతిని గురువు వెలిగిస్తాడు. అంటే మన పాత్రత పెంచుకోవాలి. మన పాత్రత పెంచుకోకుండా మాకు గురువులు ఏం సాయం చేయట్లేదు అంటానికి వీల్లేదు. అసలు గురువులకి మనకి సంబంధం లేదు, ముందరకు గుర్తుపెట్టుకోవాలి. గురువులు వాళ్ళ పనులు చాలా బిజీగా ఉంటాయి. ఎక్కడెక్కడో గ్రహాంతరం, వేరే గ్రహాల్లోనూ, ఇంకా లేకపోతే ఇంకా పరిణామక్రమంలో దేవతలు ఉంటారు వాళ్లకు, లేకపోతే పరిణామక్రమంలో మనకంటే వెనకాల ఉన్న, కింద కాదు వెనకాల ఉన్న, ఖనిజాలని ఉద్ధరించడానికి, వృక్షాలను ఉద్ధరించడానికి, జంతువు స్థాయి నుంచి మానవ స్థాయికి వాళ్ళు తీసుకురావడానికి పాటు పడుతూ ఉంటారు. వాళ్లతో పాటు మనం ఒకళ్ళం. అంతే తప్ప మన గురించే స్పెషల్గా అటెన్షన్ పే చేయాల్సినంత అవసరం లేదు. మన మీద ప్రేమతో చేస్తారు. అందుకని గురువు పనిలో పనికి రావడానికి మన పాత్రత ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. మన పాత్రత పెరిగితే తప్ప మనం వాళ్ళ పనికి ఉపయోగపడం. గురుదేవుల ఆత్మగతిలో ఉంటుంది, సూక్ష్మ శరీరధారులకి వాళ్ళ పనులు చేసుకోవడానికి ఒక స్థూల శరీరధారి కావాలి. కాబట్టి జాగ్రత్తగా మేము ఎంచుకుంటాము, ఎవరు పడితే వాళ్ళతో మేము సంబంధం పెట్టుకోము అని చాలా క్లియర్గా ఉంటుంది. ఆ సంబంధం పెట్టుకోము అంటే అర్థం, సంబంధం పెట్టుకోవాలని కాదు, ఏమీ ఉంటే సంబంధం పెట్టుకుంటారో కూడా అక్కడ ఉంటుంది. ఏమి ఉండాలి అంటే గురువు గారి జీవితం ఎలా ఉందో, ఆ జీవిత చరిత్రలో ఎలా ఉన్నాయో అవి మనం బాగా చదువుకోవాలి. దాంట్లో ఏంటంటే ఒకటి పవిత్రత, రెండు సమర్థత, మూడు సంసిద్ధత. ఈ మూడు మనకు జీవితంలో ముఖ్యమైన భాగాలు అవ్వాలి. గురు పౌర్ణమి సందర్భంగా ఒక గురువుకి తగిన శిష్యుడిగా మనం తయారవ్వాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు బాగా మనకు ఉండాలి. ఉంటే అప్పుడు ఆయన ఏమన్నా సంబంధం పెట్టుకుని మన చేత పని చేయించుకోగలరు, మన చేత పని చేయించగలరు. అది పవిత్రత. గురుదేవుల జీవిత చరిత్రలో మొట్టమొదటి దీని గురించి చూసుకుంటే ఆయన 5వ ఏట ఒడిగైనప్పటి నుంచి ఒక 15వ ఏట వచ్చేంత వరకు కంటిన్యూస్గా గాయత్రి ప్రతిరోజు 5 మాలలు చేశారు. 5 మాలలు చేయటంలో భావనాత్మకంగా చేశారు. ఆ భావనాత్మకంగా చేయటం అనేది ఏదైతే ఉందో దానివల్ల వారి గురుదేవులు వారికి దర్శనమిచ్చారు. అందుకని పవిత్రత అనేది అందరికీ ముఖ్యమైన కండిషనే. అది వాళ్ళకి ముఖ్యం మనకు ముఖ్యం కాదు, కాదు అందరికీ ముఖ్యమే. అలాగే సమర్థత, గురుదేవులు ఆత్మకథ చదివితే ఆయన సమర్థత, ఎన్నో పనులు చేయగల సమర్థత ఉంటే వాడు ఎక్కువ ఉపయోగపడతాడు. ఒక భజన తప్ప ఇంకేం రాదనుకోండి, ఓకే ఆ భజన కార్యక్రమం తప్ప ఇంకేం ఇవ్వరు వాడికి. అలాగా మన సమర్థత ఎన్ని రంగాల్లో ఉందో అంత ఎక్కువ ఉపయోగపడవగలం మనం. ఇప్పుడు నాకులాగా ఊరికే కబుర్లు చెప్పడం ఒకటే వచ్చనుకోండి, ఇంకేం రాకపోతే సరే కబుర్లు చెప్పంటారు అంతే. అలా కాకుండా వెరీడ్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉంటే, ఎబిలిటీస్ ఉంటే వాటిన్నింటినీ గురువు పనికి మనం ఉపయోగించాలి. గురువు గారికి ఎన్ని ఫ్యాకల్టీస్ ఉన్నాయి? ఆయనకి రాని విద్య అంటూ లేదు. ఆయన సరస్వతి స్వరూపులు, సరస్వతి స్వరూపులు కాబట్టి ఆయన రాస్తున్న వ్యాసాలు చదివి ఇంతటి జ్ఞాని ఎవరబ్బా అని ఆలోచించేవాడు అందరూ అని చెప్పుకునేవాళ్ళు. సమర్థతలో గాయత్రి యజ్ఞం చేయించిన, గాయత్రి జపం చేయించిన, ఒక పుస్తకం అఖండ జ్యోతి పుస్తకం రన్ చేసిన, అలాగే లక్షల మంది వస్తే వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేసిన, అలా ప్రజ్ఞాయోగ శిబిరాలు అవి కండక్ట్ చేసిన వాటన్నిటిలో కూడా, అలాగే బ్రహ్మవర్చ శోధ సంస్థను పెట్టినప్పుడు, వీటన్నిటిలో గురుదేవుల సమర్థత. కాబట్టి మనం కూడా మన జీవితంలో గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన ఎన్ని సమర్థతలు ఉన్నాయి, అన్ని సమర్థతలు మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఊళ్ళో అనారోగ్యంతో ఉంటే ఆయన ఏం చేశారు? ఆయుర్వేదం చదువుకుని సొంతంగా మందులు తయారు చేసి వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చి వాళ్ళందరికీ రోగాలు తగ్గించేవారు. మిగతా వాళ్ళందరికీ తగ్గకపోయినా గురుదేవులు ఇచ్చిన మందుతో వాళ్ళు తగ్గేది. చివరికి ఆ ఊళ్ళో ఉన్న ఆయుర్వేద డాక్టర్లు అందరూ వచ్చి, బాబోయ్ మీ వాడు ఇక్కడ మీకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మీరు అనే పరిస్థితి వచ్చింది. ఆయన అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సరేలే మీ వ్యాపారం నేనెందుకు చెడగొడతానండి, దూరంగా వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. ఇవన్నీ సమర్థత గురించి. అలాగే సంసిద్ధత, సమర్థత ఉండొచ్చు, పవిత్రంగా ఉండొచ్చు, కానీ సంసిద్ధత లేదు. ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది, బలరాముడు అన్నాడు నేను తీర్థయాత్రకు వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. యుద్ధంలో ఎటువైపు ఉండడు, అటు కృష్ణుడు ఉన్న వైపు ఉండడు, అటు వాడు శిష్యుడు, ఆయన శిష్యుడు చాలా ఇష్టమైన శిష్యుడు దుర్యోధనుడు, అటు ఉండడు, వెళ్ళిపోతాడు. అంటే సంసిద్ధత లేదా అంటే ఆయన్ని మనం విమర్శిస్తున్నట్టు కాదు. సంసిద్ధత అంటే ఎప్పుడు పనిలోకి దూకమంటే అప్పుడు రెడీగా ఉండదు. దూకు అంటే దూకాలన్నమాట. నాకు ఇప్పుడు కుదరదండి, సెలవులు లేవు, నాకు ఇప్పుడు ఇంట్లో చాలా ముఖ్యమైన పని ఉంది, తర్వాత చూద్దాం, ఇలాంటివి మాటలు గురువు ఒక పని చెప్పినప్పుడు మన వైపు నుంచి రాకూడదు అని మనకు గుర్తుండాలి. ఈ మూడు ఉంటూ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరైతేనే ఎవరినైతే ఆరాధిస్తున్నామో, మనందరం గాయత్రి మాత మనందరికీ ఆరాధ్య దైవం. లేకపోతే కొందరు వేరే చెయ్యొచ్చు, రాముడు ఇష్టం, సీత ఇష్టం, లేకపోతే కృష్ణుడు ఇష్టం, ఇలాగ ఎవరైతే వాళ్ళు మనం ఎవరిని కొలిస్తే వాళ్ళు, అతను ఎప్పుడూ నాతోనే ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అని గుర్తుండాలి. ఇది మర్చిపోకూడదు. ఎప్పుడో కాసేపు జపం చేసినప్పుడు గాయత్రి మాత నేను సాధక సవిత అని కాసేపు కాదు, నిరంతరం అది గుర్తుండాలి. నిరంతరము ఆ సవిత తేజస్సు నాతో ఉన్నది, నాకు తోడుగా ఉన్నది. అలా ఉంటూ మన మూడు గుణాల్లో సత్వగుణం మనలో ఎక్కువ ప్రతిఫలిస్తూ ఉండాలి. అలాంటి సత్వగుణం ఎక్కువగా ఉండడమే గురుదేవులు కోరుకున్న సద్భావనల గంగోత్రి. ఆ సద్భావనల గంగోత్రి ఏదైతే ఉందో అది సత్వగుణం వల్ల వస్తుంది, హ్రీంకారం వల్ల. అందుకని మనం ఈ చెప్పుకున్న పవిత్రత, సమర్థత, సంసిద్ధత, మనం ఏ సవితా తేజస్సుని మనం ధ్యానం చేసుకుంటున్నాం, అది నిరంతరము మనతో ఉండి మనం నడిపిస్తోంది అనే భావన ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ మర్చిపోకూడదు. నీవు నిద్రపోతున్నా సరే సవితా తేజస్సు నాతో ఉంది, నన్ను నిద్రలోకి తీసుకెళ్తోంది, నిద్రలో నేను చేయాల్సిన పనులు చేయిస్తోంది అని అనుకోని పడుకోవాలి. ఆ తర్వాత అన్నిటికంటే గురువుగారు చెప్తారు, అన్నిటికంటే అద్భుతమైనది ఏంటంటే మిరకిల్ అంటాం, అన్నిటికంటే ఈ సృష్టిలో అద్భుతమైనది ఏంటంటే హృదయాలని సన్మార్గమున మేల్కొనడమే, హృదయాన్ని సన్మార్గం వైపు మేల్కొల్పటమే అసలైన అద్భుతం. అలాంటి అద్భుతాన్ని మనం గురుదేవులు మనకందరికి అందించారు. అందరి బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని గాయత్రి మంత్రం ఇచ్చి, ఆ గాయత్రి మంత్రం చేయటం వల్ల ఆయనతో మనకు సంబంధం ఏర్పడేటట్టు చేసుకుని మన బుద్ధుల్ని ఆయనే సన్మార్గం వైపు ప్రేరేపిస్తున్నారు. నేను ఇవాళ మీతో ఇవన్నీ చెప్పడానికి కారణం ఒకటి, మొట్టమొదటిగా చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మికంగా ట్రైనింగ్ ఇచ్చిన మా అమ్మమ్మ గారు, అలాగే 1979 జూన్లో కలిసినప్పుడు చిన్నగా మొదలైంది, అది ఎప్పటిదో ఏమిటో అవన్నీ తెలియవు, ఆ పరిచయం అప్పటిది కాదని మటుకు తెలుసు. అలాగా డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గురుదేవులు, ఆ తర్వాత 80లో మా నాన్నగారు పోయిన కొత్తల్లో, 79 అయింది కొత్తల్లో, అలా ఒక 4 రోజుల పాటు నాకు గురుదేవులు కనిపించారు. 4 రోజులు కళ్ళు మూసిన కళ్ళు తెలిసి అసలు ఏం చేస్తున్నా కనపడకుండా ఉండేవారు కదా, అలాగ ఆయన నాకు ఈ జ్ఞానవంతాయి వాళ్ళే ఇచ్చారు. ఇంకొక ఇద్దరు కూడా ఇచ్చారు, ఒకటి మేడం బ్లావెట్స్కి, ఇంకొకళ్ళు షిరిడి సాయిబాబా గారు, వాళ్ళు కూడా ఇచ్చారు. ఇవన్నీ మీకు ఎందుకు పంచుకుంటున్నానంటే ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి ఆ గురుదేవులందరినీ స్మరించుకుంటున్నాను. అలాగే మా నాన్నగారు నోటితో మాట్లాడకుండా ఎక్కువ ఊరికి అలా చెయ్యి ఇలా చేయని సింపుల్గా సూచనలు చేసేవారు. అలాంటి మొట్టమొదట నాకు ఒక డిసిప్లిన్డ్గా మా నాన్నగారిని చూస్తే 6 సంధ్యావందనం పొద్దున, 6 సాయంత్రం సంధ్యావందనం, ఎట్టి పరిస్థితులు అనారోగ్యంగా ఉన్నా సరే చేయకుండా ఉండేవారు కాదు. అవన్నీ నాకు ఈ గురు పౌర్ణమి నాడు వాళ్ళని గుర్తు తెచ్చుకుంటున్నారు నా గురువులు వీళ్ళందరూ. ఇలాగ మనం మన గురువు ఏం చేస్తాడు, మనకు మనం సిద్ధంగా ఉంటే మనలో ఆయన చేసే పని ఏంటంటే అజ్ఞానాన్ని, అంధవిశ్వాసాలని, భయాన్ని పారద్రోలుతాడు. పారద్రోలు ఏం చేస్తాడు, జ్ఞానాన్ని, సంకల్ప బలాన్ని, ధీరత్వాన్ని ఇవన్నీ పెంపొందిస్తాడు. ఇంకా ఏదో అలా ఉంటుందిట, ఇలా ఉంటుందిట, అలాగా ఊహించడం అలాగే ఇవన్నీ తీసేసి నిజంగా జరిగేవి ఏంటో చెప్తాడు. అలాగా చెప్తూ మనల్ని కర్తవ్యం ఏంటి దానికి మనం ఉన్ముఖలం అయ్యేటట్టు చేస్తాడు, కర్తవ్య పరాయణులుగా చేస్తాడు. అది ఆధ్యాత్మికత అంటే అని గురుదేవులు చాలా చోట్ల చెప్తారు. ఇవి గురువుల యొక్క ప్రణాళికలో అతి ముఖ్యమైన భాగాలు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ ఇప్పుడు ప్రజ్ఞావతార కథామృతము అని చెప్పి గురుదేవులు ఇచ్చింది ఉంది. అసలు మనం ఇదివరకు చెప్పుకున్నాం గురుదేవుల ఆత్మకథ చెప్పుకుంటూ, నా ఆత్మకథను మీరు ఇలా చదవాలి అని చెప్పి ఆయన ఒక విడిగా ఒక చాప్టర్ రాశారు. ఆ విడిగా ఉన్న ఆ చాప్టర్లో ఉన్న విశేషాలు సంబంధించి ఈ ప్రజ్ఞావతార కథామృతం అన్నమాట. దీంట్లో మనం ఇవాళ కొన్ని విషయాలు చర్చించుకుందాం, కొన్ని విషయాలు ఇవాళ, కొన్ని విషయాలు రేపు. అవేంటంటే అసలు ఒక మనిషి మామూలు సాధారణ జీవితం కాకుండా ఆధ్యాత్మిక పథంలో కనుక అడుగు పెడితే, ఆ అడుగు పెట్టినప్పుడు అతనికి ఆధ్యాత్మిక జీవితంలో లభించే ఏవైతే ఉన్నాయో అవన్నీ సంభవము దేనివల్ల అవుతున్నాయి అంటే, గురువుగారి దగ్గరికి ఒక అతను వచ్చాడు, వచ్చి నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందండి, చచ్చిపోతానని చెప్పారు డాక్టర్లు, నేను ఇంకా ఇద్దరో ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేయాలి, మీరే నన్ను రక్షించాలి అంటే. అప్పుడు ఏం చేశారంటే ఆ పక్కనే గులాబీ పువ్వు ఉంది, ఆ గులాబీ పువ్వు తీసి ఆయనకిచ్చి, నువ్వు ఆశ్రమంలోనే ఉండు, నేను చెప్పేంత రోజు ఈ గులాబీ రేకుల్లోంచి ఒక రేకు తీసుకుని తిను అన్నారంటే, ఆ గులాబీ రేకులో 30 ఉన్నాయి అనుకుందాం, లేకపోతే 40, ఆ 40 తినేంత వరకు ఆశ్రమంలో ఉన్నాడు. ఎప్పుడో తగ్గిపోయింది ఆ బ్రెయిన్ ట్యూమర్, తగ్గిపోయినా కూడా గురుదేవులు ఉన్నంతకాలం ఆశ్రమంలో ఉన్నాడు. తర్వాత క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయాడు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తున్నాడు, తర్వాత ఇంకో 4-5 ఉన్నాడు, తర్వాత మామూలుగా దేహం చాలించాడు. ఇవి ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఇలాంటివి గురుదేవుల జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ చెప్తాను, ఒకసారి ఒక అతను అడుగుతాడు, గురువుగారు మీరు ఇప్పుడు మాతో ఉన్నారు కదా, అక్కడ గుజరాత్లో జరుగుతుందని ఎలా చెప్తున్నారు అంటే, నేను అక్కడ కూడా ఉన్నాను కదా అంటారు. అదేంటి మా దగ్గర ఉన్నారు కదా అంటే, ఫోన్ చేసి కనుక్కో అంటే, అవును గురువుగారు ఇప్పుడు మాకు ఉపన్యాసం ఇస్తున్నారు, మాతో అన్నం తింటున్నారు, ఇలా చెప్పిన వాళ్ళు ఒకే సమయంలో వేరువేరు చోట్ల ఉంటూ వేరువేరు పనులు చేయటం, అలాంటివన్నీ కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ఉపలబ్ధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేనివల్ల సంభవం అవుతున్నాయి అనే ప్రశ్న సాధారణంగా ఎవరికైనా వస్తుంది. మరి గురువుగారికే వచ్చాయి, అలా అయితే మేము చేయిస్తే మాకు వస్తాయా అంటే, దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, ఇలాంటి ఉపలబ్ధులు ఏవైతే ఉన్నాయో అంటే గెయిన్స్, స్పిరిచువల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మకి సమర్పితమైన సాధనాత్మక జీవిత విధానం మీద ఆధారపడ్డాయి. ఇక్కడ ఎవరికి సమర్పించుకోవాలి? భగవంతుడికి మనల్ని సమర్పించుకోవాలి. సమర్పించుకున్న తర్వాత సమర్పించుకుంటున్నాను ఇంకేం చేయక్కర్లేదు అంటానికి లేదు, అది ఒక పార్ట్ అంతే. పరమాత్మకి మనల్ని సమర్పించుకోవడం ఒక పార్ట్ అయితే, రెండవ పార్ట్ ఏంటంటే యాక్టివ్గా సాధనాత్మక జీవిత విధానము అనేది చాలా ముఖ్యం. ఈ రెండు కాంబినేషన్ వల్ల మనకు ఈ ఆధ్యాత్మిక ఉపలబ్ధులు వస్తాయి తప్ప, ఊరికే మాస్టర్ నేను శరణాగతి ఇవాళ నుంచి మీకు సమర్పించేసుకున్నాను, సమర్పణ అని చెప్పి ఒక ఆయన మీద రాసేసి, నేను సోన్సో ఏ ఆవంత సీతారాం అనే నేను డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గురుదేవులకి సమర్పణ చేసుకున్నాను అని ఒక ఆయన రాసి ఆయన కాళ్ళ మీద పడేస్తే ఏం అవ్వదు, ఒక పార్ట్ అయినట్టు అంతే. 1+1=2 అంటే మధ్యలో ఇంకో 1 పెట్టాలి. ఆ 1 ఏంటి? సాధనాత్మకమైన జీవిత విధానం. సాధనాత్మకమైన జీవిత విధానం లేకపోతే సమర్పణ అనేది 0, ఏం లేదు. అలాగా సాధనాత్మక జీవిత విధానం అంటే ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మనం. సమర్పణ అంటే చాలా సులభంగా డిఫైన్ చేశారు గురువుగారు ఏంటంటే, అది మళ్ళీ అవతల వాళ్ళ నుంచి నేనేమి కోరకుండా వాళ్ళు చెప్పింది చేయటమే సాధన. సమర్పణ అంటే ఇది చెయ్యి అంటే అది చేయటమే. గురువుగారు ఇది చేయమని చెప్పారు, ఇది చేస్తే నాకేం వస్తుంది అని అడగకూడదు. ఇది చెప్పారా ఇది ఎందుకు చేయాలి అని అడగకూడదు. ఇప్పుడు కాదు రేపు చేద్దామనేయండి అనకూడదు. నాకెందుకు చెప్తారు ఇంతమంది ఉండగా అనకూడదు. ఇప్పుడు మనం అందరం కలిసి మాస్టర్ ఫిజికల్గా ఉన్నారనుకుందాం, కాసి అందరం కలిసి ఆయన ఇంటికి వెళ్ళాం, కిషోర్ ఇదిగో ఈ పని చేయన్నారనుకోండి, ఇప్పుడు ఇంతమందిని నాకే చెప్పారు అనుకోకూడదు. అది మనం చెయ్యాలని ఆయనకు తెలుసు కాబట్టి మనం చేయమన్నా అంటే అక్కడ సెల్ఫ్ ఏమి రాకూడదు. అది కాదు సీతారాం వీళ్ళు ఎవరు చేయలేరు కానీ నువ్వు చేయగలవు చెయ్యి అన్నారనుకోండి, అబ్బో మనమే గొప్ప అనుకోకూడదు. అది నా పని అని ఆయనకు తెలుసు కాబట్టి అది నాకు అప్పగించారు. ఇది కిషోర్ పని అని తెలుసు కాబట్టి అది కిషోర్కి అప్పగించారు. ఇది తేజ పని కాబట్టి తేజకి ఇచ్చారు. అలా అర్థం చేసుకోవాలి తప్ప అన్ని వాళ్ళకి చెప్తాను నా చేత ఏ పని చేయించు అని మళ్ళీ దిగులు పెట్టుకోకూడదు. ఇలాగా మనం గురువు ఇచ్చే ఆర్డర్స్ని కానీ, గురువు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ, గురువు ఇచ్చే సూచనలు కానీ మనకు అర్థమయ్యే పద్ధతిలో ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. ఎలా ఉన్నా అలా అర్థం చేసుకోవాలి అంతే. జపం చేయండి 5 మాలలు అంటే అంతే, 5 మాలలు జపం చేయడం అంతే కదా. అంటే 6 మాలలు చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు, అయితే చెయ్యాలి. 4 చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు, అయితే చెయ్యాలి. ఏమి చేయకండి ఇవాళ నుంచి అంటే అబ్బా ఇంకా మంచిది, ఎందుకంటే చెయ్యక్కర్లేదు కాబట్టి. అది మటుకు ఇన్స్ట్రక్షన్ కాదు, అది మటుకు ఆర్డర్ కాదు, అది ఒక నిస్పృహ, ఒక నిరాశ. గురువుకి మనం ఏమి చేయటం లేదని అర్థమైపోయిన తర్వాత వాళ్ళు పడే బాధ. ఒక చోట అరవిందుల దగ్గర మదర్ ఉంటారు, ఆవిడని అడిగారు, ఒక భగవంతుడికి కూడా ఇలాంటివి ఉంటాయంటే ఎందుకుండో, ఆయన కోరుకున్నా జరగకపోతే ఏమవుతుంది? ఆయన కూడా నిరాశ చెందుతాడు. కృష్ణుడు ఎన్నోసార్లు చెప్పాడు, కర్ణుడికి చెప్పాడు, భీష్ముడికి చెప్పాడు, ధృతరాష్ట్రుడికి కూడా చెప్పాడు, బాబు వద్దురా ఇవన్నీ అనవసరంగా వంశనాశనం అయిపోతున్నట్టు, విన్నారా? వినలేదు. కానీ ఆయన నిరాశ చెందాడంటే సరే నీ ఇష్టం అన్నాడు. ఇక్కడ అర్జునుడికి చెప్పాడు, అంతా చెప్పి చివరిలో యథేచ్ఛసి తథాకురు అన్నాడు. అక్కడ కూడా నమ్మకమేం లేదు, ఇన్ని చెప్పినా వింటాడా విండా అంటే. గురువు ఎప్పుడు కూడా మన మీద పూర్తి నమ్మకంతో చేస్తాడు వీడు అనే గ్యారంటీతో ఏం చెప్పడు, మనం చేయకపోయినా ఆయన చేసేసుకుంటాడు, అది ఆయన సమర్థత. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో సాధనాత్మకమైన జీవిత విధానం ఏమిటి చెప్తున్నారు ఇప్పుడు గురువు గారు. దాంట్లో జస్ట్ 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్సే. మనిషికి ఎన్ని కాళ్ళు కావాలి నడవటానికి? 2 కావాలి. పక్షికి ఎన్ని కావాలి ఎగరటానికి? 2 రెక్కలు చాలు. చూడటానికి ఎన్ని కళ్ళు కావాలి? రెండు కళ్ళు చాలు. అలాగే వినటానికి రెండు చెవులు చాలు. రెండు కంటే ఒకటి ఉంటే సరిపోదా? ఈ సృష్టిలో రెండు ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి పురుషుడు, రెండు ప్రకృతి. భగవంతుడు, భగవంతుడి శక్తి రెండు. అలాగే మనకు కూడా సూర్యుడు, చంద్రుడు మన కళ్ళు. అది సూర్యుడు, చంద్రుడు ఉంటే ఏమవుతుంది? కాలము అనేది ఏర్పడుతుంది. సూర్యుడి వల్ల పగలు, చంద్రుడి వల్ల రాత్రి. సూర్యుడు మనకు ప్రజ్ఞనిస్తాడు, చంద్రుడు మనకు శరీరాన్ని, శరీరంలో కణాలు అవి పెరగడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాడు. శరీరం లేకపోతే ప్రజ్ఞ వ్యక్తం అవ్వదు. కాబట్టి శరీరం ఒక మిషన్ లాంటిది, ఒక స్కూటర్ లాంటిది అనమాట. ఆ స్కూటర్ నడవాలంటే నడిపేవాడు ఒకడు ఉండాలి. ఎలక్ట్రిసిటీ ప్రజ్ఞ లాంటిది అనుకుంటే, ఫ్యాన్ శరీరం లాంటిది. కాబట్టి రెండు ఉండాలి. ఈ రెండు మన రెండు కళ్ళు, అలాగే మన రెండు చెవులు, రెండు ముక్కులు, నోరు, ఈ ఏడు కలిపి సప్తమహర్షులు అని చెప్తారు గురువు గారు. ఈ సప్తమహర్షులు మనలో ఎక్కడెక్కడ ఉంటారంటే తలలో ఉంటారు. ఆ తలలో ఉన్నవాళ్ళే రెండు కళ్ళు పనిచేసే, తలలో ఒక లోబ్ ఉంటుంది. ఆ లోబ్ కళ్ళు చూసేటట్టు చేస్తుంది. అక్కడ ఇద్దరు ఋషులు పనిచేస్తారు. చెవులు వినిపించేటట్టు ఇద్దరు ఋషులు చేస్తారు. వాళ్ళు, వాళ్ళకు ఒక లోబ్ ఉంటుంది. అలాగే రెండు ముక్కులు బాగా వాసన చూడటానికి సంబంధించి ఇద్దరు ఋషులు ఉంటారు. వాళ్ళకు ఒక లోబ్ ఉంటుంది, అంటే ఒక భాగం ఉంటుంది తలలో. అలాగే నోటికి సంబంధించి ఒక భాగం ఉంటుంది. నోటి వరకు అక్కడ ఋషి ఎవరంటే అత్రి. అత్రి అంటే త్రిగుణాకి అతీతుడైన వాడు. త్రిగుణాతీతుడికే దత్తుడు పుడతాడు. కాబట్టి మన నోరు ఎలా ఉండాలి? త్రిగుణాతీత స్థితిలో మన వాక్కు నుంచుకోవాలి. ఇది సాధనాత్మక జీవితంలో మానసిక పరిష్కారము, అలాగే భావనాత్మక ఉత్కృష్టత అనే రెండు కాళ్ళు మనకు ఉండాలి. అలాంటి రెండు రెక్కలు మనకు ఉండాలి. ఈ రెండిటి ఆధారంతో మనం భూలోకాన్ని స్వర్గలోకంగా మార్చగలము. భూమి నుంచి స్వర్గానికి ఇంకా పైకి సత్యలోకం వరకు వెళ్ళగలం. వైకుంఠం గోలోకం వరకు వెళ్ళగలం. శాశ్వతంగా ఉండేవి ఎప్పుడు? గోలోకం. అసలు అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు. ఆ కృష్ణుడును గోలోక కృష్ణుడు, భూమికి వచ్చిన కృష్ణుడు మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు. అసలైన కృష్ణుడిని పరబ్రహ్మ, అసలైన కృష్ణుడు ఇంకో కృష్ణుడు అని కాదు, ఒక్కడే ఉంటాడు. అంతవరకు మనం ఈ రెండింటితోటి మనం ఎదగవచ్చు. మన చైతన్యం ఎంతవరకు విస్తరించవచ్చు అంటే గోలోక చైతన్యంతో ఒకటి అవ్వచ్చు. మాస్టర్ చాలాసార్లు చెప్తుండేవారు. ఆయనకి ఒక కిళ్ళి తినిపించాడు ఒక ఆయన కాశీలో. ఆ కిళ్ళి రాధాదేవి కొరికి ఇచ్చినది, రాధాదేవి తింటుండగా ఇచ్చింది. అది ఎంత రుచిగా ఉందో సీతారం అని చెప్తారు. ఇది కూడా చెప్పుండొచ్చు. అందుకని మనకు మానసిక పరిష్కారం, ఉత్కృష్ట భావనలు అనేవి రెండు కూడా మన జీవితంలో పూర్తిగా ఒకటై ఉండాలి. మన జీవితం అలాగే ఉండాలి, ఇంక మార్పులే ఉండకూడదు. ఒక నదికి రెండు గట్లు ఉంటాయి, ఇటు ఒక గట్టు, అటు ఒక గట్టు. ఆ రెండు గట్ల మధ్యలోనే ప్రవహిస్తుంది నది, అంతే తప్ప గట్లు దాటి వెళ్ళదు. అలాగే మన జీవితానికి రెండు గట్లు ఉండాలి. ఒక గట్టు మానసిక పరిష్కారము, రెండవది భావనాత్మక ఉత్కృష్టత. ఈ రెండు లేకపోతే, అంటే మనం దీక్ష తీసుకున్నాం గురువు గారి దగ్గర హరిద్వారంలో. అందరికి చెప్పుకోవచ్చు దీక్ష తీసుకున్నామంటే, బ్రహ్మాండంగా రోజుకి గురువు గారు 1000 గాయత్రి చేయమన్నారు, నేను ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. ఎన్ని చెప్పుకున్నా ఏది లోపిస్తే, నిజంగా గురువు గారు అంతటి వాడు అవ్వాలంటే ఏం చెయ్యాలి? అదే ఆయన కోరుకుంటున్నారు. నేను ఇలా చేశాను, మీరు కూడా అలాగే చేయండి అని. అలాగ అవ్వటం లేదంటే మనలో లోపాలు ఏంటో వాళ్ళు తెలుసుకుంటే, గురు పూర్ణిమ సందర్భంగా మన లోపాలు సరిదిద్దుకుని చెప్పినట్టు చేస్తే ఆయన అంతటి వాళ్ళు అవుతాం. ఎందుకు అలా అనుకుంటున్నాం అంటే, ఆయన మహర్షులనే చెప్తాను. ఆయన మాటలే ఏం రాసుకున్నారంటే, గురుదేవులకు కూడా ఒక ఆవేదన ఉంది. ఇదేంటి, గురువులకు ఆవేదన తప్ప పనేం లేదు వాళ్ళకంటే? వాళ్ళకి పనేం లేదు, ఈ జీవులను అందరినీ ఎలా ఉద్ధరిద్దామా అనేది ఆవేదన. అంతకంటే ఆవేదన ఏంది పాపం? ఈ పొట్ట ఎలా గడుస్తుంది, నా ఆరోగ్యం ఎలా బాగుంటుంది, నాకు డబ్బులు ఎలా వస్తాయి, ఇలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళకు ఉండదు ఒక్కటే, ఈ భూమి మీద ఇంతమంది, ఇన్ని కోట్ల మంది జీవులు ఉన్నారు, ఒక 400 కోట్ల మంది, వీళ్ళందరినీ నేను ఎలా ఉద్ధరించగలగాలి అనేదే ఆవేదన, అనేదే తపన. దానికి ఆయన చెప్పిన మాటలు వింటే చిత్రంగా ఉంటాయి ఆ మాటలు, బాధ వేస్తుంది. ఎందుకు ఇలాంటి మాట ఆయన నోటంబడ వచ్చేటట్టుగా చేశాం అని కూడా అనిపిస్తుంది. అదేంటంటే, గురుదేవుల ఆవేదన ఏంటి? గురుదేవులు ఎవరు? నిష్కళంక ప్రజ్ఞావతారులు, గాయత్రి స్వరూపులు. సాక్షాత్తు గాయత్రిని అణువణున నింపుకున్నాయన. గాయత్రి ఆయన వేరు వేరు కాదు, ఆయనే గాయత్రి. గాయత్రి ఆయన నిష్కళంక ప్రజ్ఞావతారం ఏకంగా. ఒక రాముడు కృష్ణుడు ఎలాగో ఆయన కూడా అవతారం, అలాంటి అవతార పురుషుడికి కూడా ఆవేదన ఉందా అంటే ఉంది. అదేంటంటే నా జీవితం సాక్షిగా, గురుదేవుల మాటలు ఇవన్నీ, నా జీవితం సాక్షిగా ఉత్కృష్ట ఆదర్శవంతమైన జీవితం జీవించమని గోల చేస్తూ సంవత్సరాలు దొరికిపోయాయి. ఎంతమంది విన్నారు, ఎంతమంది పాటించారు? అంటే ఒక మహాత్ముడు ఈ ప్రశ్న వేశారు అంటే ఆ ప్రశ్న వెనకాల ఎంత బాధ ఉన్నది, ఆ ప్రశ్న వెనకాల ఎంత ఆవేదన ఉన్నది, ఆ ప్రశ్న వెనకాల మన మీద ఎంత కరుణ ఉన్నది, అలాంటి ప్రశ్న వెనకాల ఎంత గుండెలు పిండే వ్యధ ఉన్నది. ఆ మాట మళ్ళీ రిపీట్ చేస్తాను, మళ్ళీ వినండి. నా జీవితం సాక్షిగా, ఆయన జీవితాన్నే సాక్షిగా చెప్పుకుంటున్నారు. ఎవరో సాక్షి కాదు, సూర్యచంద్రులు కాదు, దిక్కులు కాదు సాక్షి. నా జీవితం సాక్షిగా ఉత్కృష్ట ఆదర్శవంతమైన జీవితం జీవించమని గోల చేస్తూ సంవత్సరాలు దొరికిపోయాయి. ఎంతమంది విన్నారు, ఎంతమంది పాటించారు? అంటే గురుదేవుల ఆత్మకథ 1987 తెలుగులో ప్రింట్ చేయడం జరిగింది. 1987 అంటే ఇప్పటికీ 32 అయిపోయింది. 32 మనం గురుదేవుల ఆత్మకథను ఎంత బాగా మథన పడుతూ చదివాము, అసలు ఆయన బాధ ఏమిటి అర్థం చేసుకున్నాము, ఆయన ఎందుకు రాశారు ఈ పుస్తకం. ఎప్పుడైనా సరే ఈ పుస్తకం కాదు, ఏ పుస్తకం చదివినా మనం అసలు ఆ రచయిత యొక్క అభిప్రాయం ఏమిటి, ఈ పుస్తకం రాయడంలో ఆయన ఉద్దేశం ఏమిటి, పర్పస్ ఏమిటి, అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చదవాలి తప్ప ఏదో నవల చదివినట్టు, ఏదో కుకిడి పురాణం చదివినట్టు చదవకూడదు. గురుదేవుల ఆవేదన మళ్ళీ చెప్పుకుందాం. అదేంటంటే ఆయన జీవితాన్ని సాక్షిగా చేసుకోమంటున్నారు. నా జీవితం సాక్షిగా పెట్టుకోండి, మీరు నేను ఎలా బతికానో అలా బతకడానికి ప్రయత్నం చేయండి, మీ జీవితం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది అంటుంది. అలాంటి ఉన్నత స్థితి కలగడానికి మార్గాలు చూపిస్తున్నారు. ఆ మార్గాల్లో ఒకటి ఏంటంటే చాలా వరకు మేము రోజు జపం చేస్తాం, రోజు ధ్యానం చేస్తాం, రోజు లేకపోతే మిగతా రకరకాల ఉపాసనలు ఉన్నాయి మనకు టీవీలో, భక్తి టీవీలో లేకపోతే ఈనాడు టీవీలో రకరకాల టీవీల్లో ఇది చేసేస్తే ఆ లక్ష్మీదేవి ఆనందంగా ఎగురుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది ఇలాంటివి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటివన్నీ విని నిజం అనుకోకండి, అలా ఏం జరగదు. ఎందుకు జరగదు అంటే గురువు గారు చెప్తున్నారు, నేను కాదు. అదేంటంటే వ్యక్తి యొక్క, ఎవడైనా సరే ఒక వ్యక్తి ఎవరైతే తను మారదలుచుకున్నాడో వాడికి ఉండాల్సిన ఏంటంటే, ఒకటి అతని ఆలోచన విధానంలో మార్పు రావాలి, రెండు అతని కార్య ఆచరణ పద్ధతి మార్చుకోవాలి. ఆ రకంగా వ్యక్తి యొక్క విచారణ కార్య పద్ధతి, ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, ఆ రెండు మార్చుకోకుండా, పరిష్కృతం చేసుకోకుండా, వాటిని రిఫైన్ చేసుకోకుండా, ఏదో గుడ్డెదు ఏమంటారు చేలో పడ్డట్టు చేయకుండా చక్కగా చేయటం అనేది ఏదైతే ఉందో అది లేకపోతే ఉపాసన కర్మకాండ అంతా నిరర్ధకము, జీరో. ఎన్నేళ్ళ నుంచో చేస్తున్నాడు గాయత్రి, ఏమో ఏమొచ్చిందో మాకు తెలియదు అనేవాడు ఉంది. అలాగే మాస్టర్ ప్రేయర్ చేసేవాళ్ళు నా సివివి గారు ప్రేయర్ చేస్తున్నామండి, ఏమిటో చేస్తున్నాం అంటే అర్థం ఏం చేయట్లేదన్న, ఎందుకు చేయట్లేదు? వాళ్ళు చేసే దాంట్లో లోపం ఎక్కడుందో గురుదేవులు క్లియర్గా చెప్తున్నారు. కార్య పద్ధతిని పరిష్కృతం చేసుకోవాలి, విచారణ విధానాన్ని పరిష్కృతం చేసుకోవాలి. ఇంకా ఇంకొంచెం డీప్గా చెప్పుకోవాలంటే మన లోపల కానీ మన బయట కానీ పరిస్థితులన్నీ కూడా మన బాహ్యరంగ అంతరంగ స్థితులు ఎలా ఉంటాయో పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు చాలా ఆనందంగా ఉంది అంటే అర్థం మన లోపల ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందంగా ఉంటుంది, మన లోపల దిగులుగా ఉంటే బయట కూడా దిగులుగా ఉంటుంది. కాబట్టి చుట్టూ వాతావరణం ఆనందంగా ఉంచుకోవడానికన్నా ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మనం ఆనందంగా ఉన్నాం. కాబట్టి బహిరంగంగా ఆనందంగా ఉన్నా అంతరంగంలో ఆనందం వస్తుంది, అంతరంగంలో ఆనందం ఉన్నా బయట కూడా ఆనందం వస్తుంది. కాబట్టి ఈ రెండు ఒకదాని మీద ఒకటే ఆధారపడి ఉంటాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీనికి అంతటికీ కూడా ఒక వన్ పాయింటెడ్ మైండ్ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. వన్ పాయింటెడ్ మైండ్ అంటే కాన్సన్ట్రేషన్ కాదు, కాన్సన్ట్రేషన్ ఇలాగ ఆర్పకుండా ఒకదాన్ని చూడటం ఇలా చేస్తే తలనొప్పి వస్తుంది, అలా కాకుండా మనస్సు అటు ఇటు చెలించకుండా ఒక ఆలోచన మీద, ఒక సబ్జెక్ట్ మీద ఒక అబ్స్ట్రాక్ట్ థాట్, లేదా ప్రేమ అనేది అబ్స్ట్రాక్ట్, అదేమి పర్టికులర్ కాదు. అలాగే కరుణ అబ్స్ట్రాక్ట్, అలాగే దయ, ఇలాంటివన్నీ కూడా మనం మనస్సుని పూర్తిగా దానికోసమే పెట్టాలి. పూర్తి మనోయోగాన్ని రెండోది ఏంటంటే, ఒకటి మనస్సును పూర్తిగా కేంద్రీకరించాలి, దాంతో సరిపోలేదు. రెండోది ఏంటంటే మన యొక్క పురుషార్థం, అంటే మన చేయగలిగిన పని అంత సామర్థ్యంతో చేయటం అనేది ఏదైతే ఉందో మన పురుషార్థం. చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి మనకు, అర్థ, కామ, మోక్ష, ధర్మం. మొట్టమొదటి ధర్మం యాక్చువల్గా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మం ద్వారా అర్థం, అర్థం ధర్మముతో కూడిన కామం, వీటన్నిటితో కలిపి మోక్షం. ఇది వరుస. అందుకని మన పురుషార్థం అంటే ఈ చతుర్విధ పురుషార్థాలు ఎలా ఉండాలి అంటే, మన ఆత్మశోధనకు ఉండాలి. ధర్మం ఆచరించాం, ఎందుకు ఆచరించాలంటే ఆత్మశోధన. ఆ ధర్మంలో చెప్పినవన్నీ మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. రాముడు చరిత్ర చదివాం, రాముడు చరిత్ర చదివి అన్ని అబద్ధాలు ఆడతాం. ఇంకేముంది, రామచరిత్ర సున్నా. రాముడిలో ఏ లక్షణాలు ఉన్నాయి? ఒక 16 లక్షణాలు చెప్తారు. ఆయనకి ఎప్పుడు కోపం, చిత్తక్రోధుడు అంటే ఆయన క్రోధాన్ని జయించాడు, ఆయన కృతజ్ఞుడు, ఆయన ఎంత చిన్న సాయం చేసినా, వృత్త సాయం చేసినా గొప్పగా చెప్పాడు, కోతులు సాయం చేసినా చాలా గొప్పగా చెప్పుకున్నాడు, నువ్వు నా తమ్ముడు లాంటి వాడు అని చెప్పి కోతుల్ని ఆలింగనం చేసుకున్నాడు. అలాగే ఆయన మితభాషి, ప్రియ భాషి, సత్య భాషి. ఆయనే ముందర మాట్లాడతాడు, ఎవరన్నా ఇంటికి వస్తే మనం వాళ్ళు మాట్లాడతారో చూద్దాం. అలా కాదు, మనమే ముందర ఎదురేగి మాట్లాడాలి. పెద్దల్ని గౌరవిస్తారు, పెద్దలకి నమస్కరిస్తారు. ఇలాంటివి వీర్యవాన్, సత్యవాన్, ఇలాంటి చాలా ఉన్నాయి 16 లక్షణాలు. ఈ 16 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ 16 లక్షణాలు సంపాదించుకోవడానికి ఆత్మశోధన ఏదైతే ఉందో, ఆత్మశోధనకి మన ధర్మ, అర్ధ, కామ, మోక్షాలని ఉపయోగించాలి. కామాన్ని ఎలా ఉపయోగిస్తాం? ఇలాంటివన్నీ అంటే, అంగో ఆ మహాత్ముడు ఇలా ఉన్నాడు, నేను కూడా అలా అవ్వాలి అని కోరుకోవాలి. అది కామం అంటే ఇంకోలా అర్థం చేసుకోకూడదు. ఇట్స్ నాట్ సెన్షువల్, ఇట్స్ ఓన్లీ డిజైర్ అన్నమాట. ఒక ఆదర్శాన్ని మనం మనకు ఆపాదించుకోవడానికి. గురుదేవుల జీవితం ఇలా జీవించాడు, అలాంటి జీవితం నేను జీవిస్తానని కామము అంటే అలాంటి కోరిక ఉండటం తప్పు కాదు. అలాగే ఉపాసన ఎప్పుడు కూడా భావ పరిష్కార యత్నాలతో కూడి ఉండాలి. ఉపాసన అంటే ఏం చెప్పుకున్నాం, దగ్గరగా కూర్చోవడం, గాయత్రి మాత, సవితా తేజస్సు, లేకపోతే అఖండ జ్యోతి దగ్గర కూర్చున్నాం. కూర్చుంటే ఏమవ్వాలి, మనలో మన భావాలు ఉన్నాయి, ఆ భావాల్లో పరిష్కారం రావాలి. మనకి ఎలాంటి భావాలు ఉంటాయి? వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు వాడు నాకు ఇదివరకు అన్యాయం చేశాడు, ఇదివరకు వీడు మంచి చేశాడు, లేదా వీడు శత్రువు, వాడు మిత్రువు, ఇలాగ రకరకాల భావాలు ఉంటాయి. ఆ భావాలన్నీ పోయి అసలు భావంలో మనం నిలబడాలి. దానికి భావ పరిష్కారం జరగాలి. అలాంటి భావ పరిష్కారం జరగాలి. ఎలాంటి భావాలు ఉండాలి? భావ పరిష్కారంలో మన లోపల ఉన్న భావాల్లో ఎలాంటి ముఖ్యమైన మార్పులు రావాలో గురుదేవులు చెప్తున్నారు. అవి ఆధ్యాత్మిక జీవనంలో మూడు మెట్లుగా చెప్తారు. మొట్టమొదటిది మాతృవత్ పరదారేషు, అంటే పరస్త్రీలను చూస్తే తల్లియే గుర్తు రావాలి, తల్లి తప్ప ఎవరు గుర్తు రాకూడదు. అలాంటి ఉంటే సమాజం వాటికి ఈ నిర్భయ కేసులు ఇలాంటివి జరగవు కదా. అలాగే రెండోది పరద్రవ్యేషు లోష్టవత్, పక్క వాళ్ళ రూపాయి ఒక లోహంతో సమానం, పగవాళ్ళ ధనం పాముతో సమానం అని కూడా చెప్తారు. అందుకని ఇంకొకళ్ళు సంపాదించిన ధనం మనకు ఎందుకు రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ కట్నం ఉంది. కట్నం అంటే అమ్మాయి పెళ్లి చేసుకుంటే మగవాళ్ళు వాళ్ళని అడిగి తీసుకునే డబ్బు. అక్కడ ఆలోచన రాదా, వాడు ఏమీ సంపాదించలేదా, ఊరికేనే ఇంకొకళ్ళని అడిగి డబ్బు తీసుకుంటున్నాడు, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మాయిని ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, రెండు ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? అసలు తేరగా వస్తే ఎవరన్నా తీసుకుంటాడు. అసలు తేరగా రావాలి అని కోరుకోవడం తప్పు, తేరగా రావాలి నాకు అనుకునేవాడు ఆధ్యాత్మిక జీవితంలో ముందరకు వెళ్ళడు, కష్టపడి సంపాదిస్తేనే ముందరకు వెళ్తాడు. సూర్యుడు ఎప్పుడూట నిరంతరం శ్రమ చేస్తాడు. ఆయన ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు, ఒక రోజు కూడా, ఒక 5 నిమిషాలు కూడా పర్మిషన్ కానీ, ఒక రోజు సీఎల్ కానీ పెట్టలేదు. నిరంతర కర్మ కర్మిష్టి సూర్యుడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఇప్పటికి ఎన్ని యుగాల నుంచి తిరుగుతున్నాడు. అలా ఉండాలట మన జీవితం కూడా. ఎప్పుడూ కర్మ చేస్తూ ఉండాలి. ఇంకా మనకు పరుల ధనం పాము వంటిది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకున్న తర్వాత వాటిని పాటించాలి. ఊరికే గుర్తుపెట్టుకోవడం కాదు. మొదటిది ఏంటి? మాతృవత్వ పరదారేషు. నా జీవితంలో నేను దీన్ని బాగా గట్టిగా ప్రాక్టీస్ చేశాను. ఎప్పుడన్నా పొరపాట్లు జరిగేమి తప్ప, అంటే మనస్సు కొంచెం ఎంతటి వాళ్ళనైనా ఇంద్రియాలు ఏడిపిస్తాయి. అలాంటి పరిస్థితులు వచ్చినా నేను ఎప్పుడు మనస్సును జయించు, నా మనస్సును నా అధీనంలో ఉంచుకున్నాను. గురువుగారు రాసుకున్నాను మాతృవత్వ పరదారేషు నేను ఖచ్చితంగా పాటించాను. తర్వాత పరుల సొమ్ము పాము వంటిది, పరద్రవ్యేషు లోష్టవత్వం, ఇది కూడా ఖచ్చితంగా పాటించాను. తర్వాత మూడోది చాలా ముఖ్యమైనది, ఆత్మవత్ సర్వభూతేషు, అందరిలో ఉన్నది ఒక్కటే ఆత్మ. ఎలా తెలుస్తుంది అంటే ఇది సాధన, ఈ ధ్యానం వల్ల తెలుస్తుంది. ఈ ధ్యానం ఎలా చేసుకోవాలి, దీనికి ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్కలా చెప్తారు. ఆ ఒక్కొక్క చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే, నాలో నాలో అంటే ఎవరు వింటున్నారో వాళ్ళు, మీ అందరిలో, మీరు కల్పన గారు వింటే కల్పన నాలో, అనురాధ గారు వింటుంటే అనురాధనైన నాలో, తేజ వింటుంటే తేజ నాలో, కిషోర్ నాలో, విజయ నాలో, అలా అనమాట నాలో. సూర్యుడిలో, మనకు సూర్యుడు కనిపిస్తారు కదా, సూర్యుడిలో. అలాగే ఈ భూమి మీద లేకపోతే ఎక్కడెక్కడ జీవరాశి ఉందో వాళ్ళందరిలో ఉన్నది ఒక్కడే, అందరిలో ఉన్నది ఒక్కడే. నాలో ఎవడున్నాడు అతడే అందరిలో ఉన్నాడు, అతడే సూర్యుడిలో ఉన్నాడు అని భావన చేసుకుని ఓంకారం చెయ్యాలి. ఓంకారం ఆ భావనతో చేస్తే చేయగా చేయగా ఒకరోజు ఆ జీవులందరూ మీలో ఉన్నట్టు, అందరిలో మీరున్నట్టు మీకు అనుభూతి వస్తుంది. అప్పుడేమవుతుందంటే మనం ఎవరిని హింసించము, మనం ఎవరిని బాధించము, ఎవరిని కష్టపెట్టము, ఎవరిని తోలనాడము, ఎవరిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి తొయ్యము, ఎక్కడా మనకు స్వార్థం ఉండదు. ఎందుకంటే అంతా ఉన్నదంతా అన్ని చోట్ల నేనే, నన్ను నేనే ఇబ్బంది పెట్టుకుంటాను, పెట్టుకోను కదా. అది ఒక పద్ధతి. అదేంటి, నేను నాలో సూర్యుడిలో అందరి జీవుల్లో ఉన్నది ఒక్కడే అని ఓంకారం చేయాలి. ఆ ఓంకారం చేసేటప్పుడు కిరందరిసారి చెప్పుకున్నాం మనం, థాట్, ఇంటెన్షన్, పర్పస్ ఉండాలని. ఆ థాట్ ఏంటంటే అందరిలో ఉన్నది ఒకడే అనే థాట్. ఇంటెన్షన్ ఏంటంటే ఇందరిలో ఉన్న ఒక్కడిని నేను దర్శించటము. ఎందుకంటే అది ఆధ్యాత్మిక జీవితానికి ముఖ్యమని గురువుగారు చెప్పారు కాబట్టి ఆ ఇంటెన్షన్ తోటి ఓంకారం చేసుకున్నాను. ఇంకా పర్పస్ ఏంటి, ఆత్మవత్ సర్వభూతేషు అనే జ్ఞానంతో భూమిపై స్వర్గావతరణ అనే పనిలో నేను చక్కగా గురువుకి పనికొచ్చే పనిముట్టుగా అవటం, ఇది నా పర్పస్. అందుకని ఈ ఓంకారాన్ని ఈ ఉద్దేశంతో ఈ భావనతో చేస్తున్నాను అని ఓంకారం చెయ్యాలి. అలాగే ఒకటి. రెండోది, ఆకాశంలో వాయువు ఉన్నట్టు ఈ జీవులందరూ నాలో ఉన్నారు, ఇది రెండోది. ఒక గురుదేవులు డైరెక్ట్గా ఇచ్చింది, ఆయన మాటల్లో చెప్పేది, అందరిలో నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు. స్వయంగా గురుదేవుల పదాలు ఇవి, అందరిలో నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు అని ధ్యానం చేసుకోవాలి. అప్పుడు కూడా ఆత్మవత్ సర్వభూతేషు అనే జ్ఞానం మనకి అనుభూతం అవుతుంది. ఎవరికైతే ఎవరెవరికి చేసుకుంటారో వాళ్ళందరికీ వస్తుంది. దీంట్లో మేము ఇవాళ్ళే కొత్తగా వచ్చామండి, ఇదివరకు ఎప్పుడు వినలేదు, మరి ఎలాగా అని ప్రశ్న లేదు. ఢిల్లీ వెళ్ళే ట్రైను ఒకడు రామేశ్వరంలో ఎక్కాడు, రామేశ్వరంలో ఎక్కినవాడు ఉన్నాడు, విజయవాడలో ఎక్కినవాడు ఉన్నాడు, కాజీపేటలో ఎక్కాడు, ఇంకెవడో భోపాల్లో ఎక్కాడు, ఇంకొకడు ఢిల్లీ వెళ్ళే ట్రైన్కి జస్ట్ ముందర వచ్చేది ఆగ్రా, ఆ తర్వాత ఇంక ఢిల్లీలో ఆగ్రాలో ఎక్కాడు ఒకడు. ఇంతమంది ఒకసారి ఢిల్లీలో దిగుతారు, అంతే తప్ప నేను మొట్టమొదటి ఎక్కాను కాబట్టి నేను మొదట దిగుతాను, నేను రామేశ్వరం వాడు అంటే పిచ్చివాడు అనుకుంటాడు. అలాగా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి మాస్టర్తో పాటు మీకు వచ్చేసి ఉంటుంది, మాకు రాదు అనకూడదు. మాస్టర్తో ఇప్పుడున్నా కూడా ఇప్పుడే వస్తుంది, ఇప్పుడు కొత్తగా ఎప్పుడో నుంచి ఉంటే వచ్చేది అది విద్య కాదు. తత్ర సంవేగ ఆసన్న, ఎంత మనం ఆవేగం ఉంటే, ఎంత తీవ్ర సంవేగ ఆసన్న, తీవ్రమైన ఆవేగం ఉంటే ఈ క్షణంలో వస్తుంది. ఈ క్షణమే, ఎప్పుడు కాదు. ఎంతసేపు చేయాలి ఇలాంటివి అంటే, ఎంతసేపు చేయకలేదు, నాకు ఇప్పుడు వస్తే కానీ లేవను అనే పట్టుదల ఉంటే చాలు. నాకు ఇప్పుడు చెప్పిన ఈ ధ్యాన విధానం ఇప్పుడు తెలిస్తే కానీ నేను లేవను ఈ సీట్లోంచి అనే దమ్ము మనకు ఉండాలి. అది చూస్తాడు గురువు, ఎస్ విడి పనికి వస్తాడు అని. అంటే గురువుకి పనికి రావాలి అనుకుంటే ఇది చెయ్యాలి. ఓ బాగుంది ఏదో తెలుసుకుందాంలే అనుకుంటే తెలుసుకుంటాం. దైన తర్వాత మనం ఇంకా ఈ మూడు సోపానాలు, మాతృవత్ పరదారేషు ఆత్మవత్ పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు అనే మూడు సోపానాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటూ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేమో సక్సెస్కి ఈ మూడు, ఇంకా ఫెయిల్యూర్కి కూడా ఉన్నాయి కొన్ని. ఆ ఫెయిల్యూర్ కూడా చెప్పకపోతే గురువు అవడం, ఇంకో ఇవి చేసామంటే ఫెయిల్ అవుతావు, ఇవి చేసామంటే పాస్ అవుతావు అని రెండూ చెప్తారు. ఫెయిల్యూర్ అయ్యేవి చెప్పారనుకోండి, ఇది చేస్తే ఎందుకు ఫెయిల్ అవుతామని అవే చేసేవాళ్ళు కూడా ఉంటారు, అది కూడా మ్యాజిక్. ఈ ఫెయిల్యూర్లో మొట్టమొదటిది ఏంటంటే జ్ఞానం కావాలి అనే ఆకాంక్ష లేకపోవడం. వివేకానందుడు వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఎన్నో చిక్కుల్లో పడ్డాడు, డబ్బు లేదు ఏం లేదు, దుర్భర దారిద్ర్యం, వాళ్ళ అక్కలు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా తినడానికి తిండి కూడా లేకుండా మంచిని దాగున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి శ్రీరామకృష్ణ పరమహంస గారికి చెప్పాడు స్వామి వివేకానంద, ఓ అలాగా అయితే సరే లోపలికి వెళ్ళి అమ్మను అడుగు, నీకేం కావాలో అడుగు ఇస్తుంది అంటాడు. ఈ గురువుగారు ఇవ్వలేక, గురువుగారు ఇవ్వగలరు కానీ ఈయన ఏం చేస్తాడు చూద్దాం. లోపలికి వెళ్ళి ఆయన ఏమడిగాడు, అమ్మ నీ శ్రీచరణాలయనల నాకు దృఢమైన భక్తిని జ్ఞానాన్ని ప్రసాదించు. బయటకు వచ్చాడు. ఆయన ఏమడిగాడు నీకు తెలిసి, ఆయన ఏమడిగాడు ఆయన చేత చెప్పించాలి. ఏమన్నాడు, అదేమిటో గురువుగారు లోపలికి వెళ్ళంగానే నాకు జ్ఞానాన్ని భక్తిని ఇవ్వు అని అడిగాను. ఓహో అలాగా మర్చిపోయాలే, మళ్ళీ వెళ్ళడు, మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ బయటకు వచ్చిన అది అడిగితే ఏమోనండి లోపలికి వెళ్తే నాకేం గుర్తురాలేదు, మీ శ్రీచరణాలయన దృఢమైన భక్తిని జ్ఞానాన్ని ప్రసాదించాను. అబ్బా రెండోసారి కూడా ఎలా చేసానా, సర్లే ఇవాళ నుంచి నీకు తిండికి బట్టకి లోటు లేకుండా చూస్తాలే అని గురుదేవులు రామకృష్ణ పరమహంస గారు ఆయనకి అభయం ఇచ్చారు. అంటే అంత కష్టమైన పరిస్థితులు ఉండి దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ, ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు బ్రహ్మాండమైన లాయరు, లక్షాధికారులు వాళ్ళు, బ్రహ్మాండంగా దానాలు చేసేవాళ్ళు, విలాసమైన జీవితం గడపడానికి అవకాశం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు మరి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా జ్ఞానమే సముపార్జించాలి అనుకున్నాడంటే వివేకానందుడు, అందుకని ఆయన కారణం చెప్పారు. కాబట్టి మనం కాదు అనుకోకూడదు, మనకు కూడా ఉండాల్సింది ఏంటంటే జ్ఞానం పొందాలి అనే తీవ్రమైన ఆకాంక్ష. ఆ తీవ్రమైన జ్ఞానం పొందాలనే ఆకాంక్ష రాకపోతే మిగతా ఎన్నున్నా జీరో, అంటే మనకు ఎయిమ్ లేదనమాట, మన లక్ష్యం లేదనమాట, పర్పస్ సున్నా. ఇవి ఉన్నప్పుడు వీటికి ఇంకా రెండు పనికొచ్చే ఉన్నాయి. ఆ రెండు ఎప్పుడు పనికొస్తాయంటే జ్ఞానం పొందాలనే తీవ్రమైన ఆకాంక్ష ఉంటే అది నెరవేర్చడానికి మన దగ్గర ఇంకా రెండు ఉండాల్సినవి, శ్రద్ధ విశ్వాసం. ఈ శ్రద్ధ విశ్వాసాలు ఉండటం ఎందుకు, జ్ఞానాన్ని సముపార్జించడానికి. గురువుగారు చెప్పారండి శ్రద్ధ విశ్వాసాలు భవానీ శంకరం ఉందే శ్రద్ధ విశ్వాస రూపిణం, కాబట్టి నాకు శ్రద్ధ విశ్వాసం ఉన్నాయి. ఏం చేసుకుంటా వాటితో, ఇదే శ్రద్ధ ఇదే విశ్వాసంతో వీకే మాస్టర్ చెప్తారు. ఒకడు ఇంజనీరింగ్ చదివి మంచి గొప్ప ఇంజనీర్ అవుతాడు, ఒకడు గొప్ప సైంటిస్ట్ అవుతాడు, ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది వాడిని, ఆ క్షిపణులు తయారు చేశాడు, ఇవి తయారు చేశాడు, తయారు చేశాడు, తప్పు కాదు అవన్నీ. అదే శ్రద్ధ అదే విశ్వాసాన్ని జ్ఞానము, జ్ఞానము అంటే అందరిలో ఒకడే ఉన్నాడు, అందరిలో ఉన్నవాడు ఒక్కడే, ఆవిడ పరమాత్మ అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తామా. మామూలుగా మనం మహర్షులు అంటే ఏదో అలా ఉంటారు ఇలా ఉంటారు కదా, మనం ఈ మధ్య శరీరం వదిలేసిన మాజీ రాష్ట్రపతి గారు కలాం, ఆయన మాటలు చదివితే ఒక ఋషి చెప్పినట్టుగా ఉంటాయి, ఒక ఋషి మాట్లాడినట్టుగా ఉంటాయి. భారత ప్రభుత్వం నాకు అన్ని చూస్తుంది అని తెలియంగానే ఆయన మొత్తం ఆస్తి అంతా ఇచ్చేసాడు ఒక సంస్థకి. అలాగే ఆయన చెప్తున్న కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఋషి మాట్లాడినట్టుగానే ఉంటాయి. దేశ రక్షణ అనేది ఒక రాముడు ఎలాగ రక్షించాడో తన కౌశల సామ్రాజ్యం, కౌశల దేశాన్ని, అలాగే ఒక అధర్మపరుల నుంచి దేశాన్ని ఎలాగ మిగతాళ్ళు రక్షించారు, అలాగ రక్షించుకోవటానికి ఆయన ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించినవన్నీ తయారు చేశాడు. అలాగే గుండెపోటుతో బాధపడే వాళ్ళకి స్టంట్లు ఇలాంటివి వేయడానికి లక్షల్లో ఉండేది వేలకు తగ్గించాడు. ఇవన్నీ కూడా ప్రజల మీద ప్రేమతో చేశాడు, ప్రజల కోసం చేశాడు. అందుకని ఆయన కూడా ఋషిగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఈ జ్ఞానం అనేది పొందాలని తీవ్రమైన ఆకాంక్ష లేకపోవడం అనేది మెయిన్గా సాధకుల్లో ఉన్న డ్రాబ్యాక్. ఇది లేకపోతే ఎంత శ్రద్ధ ఉన్నా ఎంత విశ్వాసం ఉన్నా, అబ్బా నాకు గురువుగారి మీద అచంచల విశ్వాసం అండి, ఆయన ఏం చెప్తే అది చేస్తాం. ఎందుకు చేస్తాం? మన పనులు అవటానిక, మన కోరికలు తీరటానిక. రోజు గుడికి వెళ్తామండి, బాబా గారి గుడికి. నాకు పెళ్ళి అవ్వాలని వెళ్తాం, పిల్లలు పుట్టాలంటాం, ఉద్యోగం రావాలంటాం, ప్రమోషన్ రావాలంటాం. లేకపోతే వీసా వెంకటేశ్వర స్వామి ఒక ఆయన ఉన్నాడు, ఆయన వీసా ఇస్తాడో రాడా, మీసాల వెంకటేశ్వర స్వామి, ఇలా వెళ్తూ ఉంటాం. మీసాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మీసాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. పాపం చివరికి దేవుళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు. ఒక ఆయన వీసా ఇస్తాడు, ఒక ఆయన ఏమో ట్రాన్స్ఫర్ ఇస్తాడు, ఒక ఆయన ఏమో ప్రమోషన్ ఇస్తాడు. ఇలాగా వీటి కోసం చేయిస్తే ఆధ్యాత్మిక జీవితంలోకి రావక్కర్లేదు. అది గురువుగారు చెప్పేది. ఇంకా జ్ఞానజ్యోతి అని చెప్పుకున్నాను. ఈ జ్ఞానం కోసం ప్రయత్నించడం అని చెప్పుకున్నాను. ఆ జ్ఞానం కోసం ప్రయత్నించడం అనేది ఎప్పుడైతే మనకు ముఖ్యమవుతుందో జీవితానికి, అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలము. అందుకని ఈ జ్ఞానజ్యోతి కోసం మనం అహరహం కృషి చేయాలి. మన జీవిత విధానం దానికోసం మలుచుకోవాలి. అందుకని ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటూ బయట ఎక్కడో వెతికితే మనం జ్ఞానం రాదు. ఆ జ్ఞానం మన లోపల ఉంటుంది. మన లోపల ఉండేది ఎవరు? మన లోపల ఉండేది సూర్యుడి లోపల ఉండేది, సర్వజీవుల్లో ఉండేది ఒక్కడే. ఒక్కడెవరు? భగవంతుడే ఒక్కడు, మిగతా అంత రెండే. కాబట్టి ఆ ఒక్కడిని ఎక్కడ ఆశ్రయించాలి? మన లోపల ఆశ్రయించాలి. ఆ మనలో ఉన్నవాడు ఆయన శక్తి, శివశక్తులు రెండు కాదు ఒకటే. శివుడన్నా శక్తి అన్నా ఒకటే. ఆ జగన్మాత గురించి లలితా సహస్రనామం ఎలా చెప్తుందంటే, ఆ ఆదిపరాశక్తి, ఆద్యశక్తి, చిదగ్నికుండ సంభూత అయిన జగజ్జనని అంతర్ముఖ సమారాధ్య. మనం అంతర్ముఖం అవ్వటం వల్ల ఆవిడ సులభంగా ఆరాధన చేయవచ్చు. బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖంగా ఆవిడ ఎక్కడ పట్టుకోలేము. అందుకని అమ్మవారికి ఇంకా పేర్లున్నాయి. అమ్మవారన్నా ఇక్కడ, శివుడన్నా శక్తి అన్నా ఒకటే. ఇక్కడ కొత్త ఇంకోటి ఏమి ఇంట్రడ్యూస్ చేయట్లేదు. మనం గాయత్రి అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి ఆ గాయత్రి మాట గురించే చెప్పుకుంటున్నాం. ఆవిడ ఎలా ఉంటుందంటే దహరాకాశ రూపిణి, మన అందరిలో హృదయంలో ఉంటుంది. మన హృదయంలో ఆకాశ రూపంలో ఉంటుంది దహరాకాశ రూపిణి. ఇంకా ఆవిడ ఏం చేస్తుంది? శివజ్ఞాన ప్రదాయిని. శివము అంటే సమస్త లోకాలకి ఏది మంచి జరుగుతుందో దేనివల్ల, అలాంటి మంచిని మనకు చెప్తుంది. శక్తి ఉంటేనే మంచి చేయటం కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, కలాం గారు స్టంట్ 10,000కి అలా తగ్గించాడు, లక్షల్లో ఉండేది. ఆయనలో అలాంటిది కనిపెట్టగలిగే జ్ఞానశక్తి ఉంది కాబట్టి ఆ జ్ఞానశక్తికి ఆర్థిక శక్తి తోడయ్యి ఆ ఇద్దరు కలిసి ఒక ఆవిష్కరించారు. వైట్ మెజిషియన్ అని చెప్పుకున్నాం. వైట్ మ్యాజిక్ చేసేవాడు అంటే ఆలోచనల్ని భౌతిక రూపం దాల్చేటట్టు చేసేవాడు. ఇవన్నీ చేశాడు కదా. అందుకని శివజ్ఞాన ప్రదాయిని అంటే ఏదైతే దేనివల్లనైతే ఈ సమస్త లోకాలకి మంచి జరుగుతుందో దాన్ని చేయటం ఏమిటి, ఆ జ్ఞానం ఏమిటి అనేది అమ్మ మనకిస్తుంది. ఆవిడ ఎక్కడుంటుంది? మన హృదయంలోనే ఆకాశ స్వరూపంగా ఉంటుంది. దీన్నే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో మీకున్న ప్రాబ్లమ్ని అక్కడ ఒక్కసారి చెప్పి కూర్చోండి, ఆన్సర్ వస్తుంది అని మాస్టర్ చెప్తారు. అది శివజ్ఞాన ప్రదాయిని అంటే అక్కడ దహరాకాశ రూపిణి అనే జగన్మాతను మన ప్రాబ్లమ్ను ఆవిడ ముందుంచుతున్నాం. ఇది గాయత్రి మహావిజ్ఞానంలో గాయత్రి మాతతో మాట్లాడు విధానం అని గురుదేవులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకే దిశకి మనల్ని నడిపిస్తాయి. మాస్టారే చెప్పారు, నేనేం కొత్తగా ఇవ్వట్లేదు, ఉన్నదే మీకు అర్థం అవ్వాలి. 5,000 సంవత్సరాల నుంచి ఋషులు వెయిట్ చేస్తున్నది మీకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంత ఓపెన్గా ఇదివరకు ఎప్పుడు ఇవ్వలేదు, ఇచ్చారు కానీ అని కూడా చెప్పారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, అటువంటి జగన్మాత దహరాకాశ రూపిణి, శివజ్ఞాన ప్రదాయిని, ఆద్యశక్తి అయిన అమ్మని అంతర్ముఖులై దర్శించాలి. మరి ఇంకా అంతర్ముఖం అంటే ఏంటి? మనం ఇప్పుడు బహిర్ముఖులం, మనం అందరం, నేను మాట్లాడుతున్నా, నేను వింటున్న మీరు. బహిర్ముఖులు అంటే మన చిత్తం ఏదైతే ఉందో అది మాట్లాడుతున్నప్పుడు నోటి ద్వారా బయటికి పోతుంది, వింటున్నప్పుడు చెవుల ద్వారా బయట ఉంటుంది, చూస్తున్నప్పుడు కళ్ళ ద్వారా బయట ఉంటుంది, వాసన చూస్తున్నప్పుడు ముక్కు ద్వారా బయట ఉంటుంది, స్పర్శ చూస్తున్నప్పుడు చర్మం ద్వారా బయట ఉంటుంది, నాలికతో రుచి చూస్తున్నప్పుడల్లా నాలిక ద్వారా బయట ఉంటుంది, బహిర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అవటం అంటే వీటిలన్నింటినీ వృత్తులు అంటారు. కళ్ళకి వృత్తి చూడటం, ఒక వస్తువు ఉంటే చూస్తుంది కాబట్టి దాని వృత్తి, దాని ప్రొఫెషన్ అదనమాట. ఆ వృత్తుల నుంచి వెనక్కి తీసుకురావాలి మనస్సుని. మనస్సుని లోపలికి తీసుకురావాలంటే దానికి కూర్మంగానివ సర్వశః అని గీతలో చెప్తాడు. ఎలాగైతే తాబేలుకి ఏదన్నా జరుగుతుందని తెలిసిందనుకోండి, వెంటనే దాని మీద మనం ఏదైనా టచ్ చేస్తే, కర్తనో ఇలా చప్పుడు చేస్తే తలకాయ కాళ్ళు చేతులు అన్ని లోపలికి ముడిచేసుకుని ఒక డిప్పలాగా ఉంటుంది, ఇంకా దాన్ని ఎవడు పగలగొట్టలేదు. అలాగట వ్యక్తి తాబేలులాగా అన్ని అవయవాల్ని లోపలికి ముడిచేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి గుళ్ళల్లో తాబేలు ఒక శివుడి గుళ్ళో శివలింగానికి ఎదురుగుండా నంది ఉన్నట్టుగా ఆ గుడికి ఎదురుగుండా తాబేలు ఉంటుంది. చూడండి సారి, తాబేలు రెండు మూడు రకాల వాటికి సింబల్, దాంట్లో ఇది ఒకటి. రెండోది మన శరీరం అంతా తాబేలుగా ఊహించుకొని దాంట్లో నక్షత్రాలు గ్రహాలు వీటిలన్నీ న్యాసం చేసుకుని ధ్యానం చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, అది సింసుమార చక్రం అంటారు, భాగవతంలో ఉంటుంది. అది తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం. ఇవన్నీ అంతర్ముఖులమైన మనం అమ్మని దర్శించాలి. ఇలా అంతర్ముఖులు అవ్వాలంటే ఏం చేయాలి అంటే బాహ్య ప్రవృత్తుల్లో ఉన్న చిత్తాన్ని మనస్సుని లోపలికి తెచ్చుకోవాలి. దీనికి ఏమన్నా పద్ధతి ఉందా? యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం చేయటం వల్ల చిత్తవృత్తులు నిరోధం అవుతాయి. యోగం అంటే ఏంటి? రెండిటి కలయిక. ఈ యోగం అనేది మనస్సుని బుద్ధితోటి, బుద్ధి లోపల బుద్ధిని ఆత్మలోను ఆత్మని పరమాత్మలోను లీనం చేయటం. లీనము గుర్తుపెట్టుకోండి, సమర్థ సద్గురు స్పర్శలో కూడా ఓంకారం ఎక్కడ లీనమవుతుందో అని గమనించండి అన్నారు. మనస్సు ఎక్కడ లీనమవుతుంది? బుద్ధిలో లీనమవుతుంది. బుద్ధి ఎక్కడ లీనమవుతుంది? ఆత్మలో లీనమవుతుంది. ఆత్మ ఎక్కడ లీనమవుతుంది? పరమాత్మలో లీనమవుతుంది. పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే అంతటా ఉన్నాడు. ఇది స్టెప్స్. ఇక్కడ కొన్ని ఆలోచన విధానం మనం తెలుసుకోవాలి. ఈ ఆలోచన విధానం సరిగ్గా తెలుసుకుంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. ఈ ప్రశ్నలకి సరిగ్గా సమాధానం వస్తే మనం అంతర్ముఖంగా వెళ్ళగలం. అంతర్ముఖంగా వెళ్ళటం వల్ల మనలో ఉన్న జగన్మాతను దర్శించడం, మన జీవితాన్ని పరిష్కృతం చేసుకోవడం, గురువుల ప్రణాళిక తగ్గట్టుగా పనిచేయటం అనేది ఏర్పడుతుంది. దాంట్లో మొదటి ప్రశ్న ఏంటంటే ఈ శరీరం యొక్క ఉపయోగం ఏమిటి? మన శరీరం అడగకుండానే వచ్చిందా? అడిగితే వచ్చిందా? ఎవరిచ్చారు? అంటే ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నాం? చేతులతో ఏం చేస్తున్నాం? కాళ్ళతో ఏం చేస్తున్నాం? కళ్ళతో ఏం చేస్తున్నాం? టీవీలో సీరియల్స్ చూస్తాం, లేదా సినిమాలు చూస్తాం, లేదా పాటలు వింటాం, అలాగే కళ్ళు చెవులు వాడతాం. చేతులు ఏం చేస్తాం? ఆకలి వేస్తే తింటాం, ఎవడన్నా కోపం వస్తే కొడతాం. చదువుకోవాలనుకోండి, ఏదైనా కావాలంటే ఊ గ్రాబ్ అంటే లాగేసుకుంటాం, చేతులు ఉపయోగిస్తాం. ఎవరినన్నా తాంతాం కాడతో, లేకపోతే ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తాం కాళ్ళతో, ఎక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళకపోవచ్చు. ఇలాగా చేయకూడనివి చెయ్యట అనే నిషిద్ధించినవి కూడా చేసేస్తూ ఉంటాం. ఇంతకీ మరి శరీరం ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నకి సరి అయిన ఆన్సర్ రావాలి. ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి ఆన్సర్, ఈ శరీరం ఉపయోగం ఏంటి, శరీరం ఎందుకుంది తెలుసుకోవాలి ఫస్ట్. అది కిందసారి మనం వైట్ మ్యాజిక్ క్లాస్లో చెప్పుకున్నాం. అతను ముందర మనం మనుషులుగా గుర్తుంచుకోవాలి మనల్ని. మనం మనిషిగా గుర్తుంచుకుంటే వాడు, ఓహో ఇప్పుడు సింహం ఉందనుకోండి, మనం ఓ సింహం పిల్లని పెంచుకుంటున్నాం. మనం వెజిటేరియన్ సపోజ్, మనం ఆకుకూరలు గురువు గారు చెప్పారు మేము పాలకూర తప్ప ఏం తినాం, ఓ పాలకూర తీసుకొచ్చి దాన్ని నోట్లో పెడితే తింటుందా? సింహం గడ్డి తింటుందా? ఎప్పుడన్నా సింహం గడ్డి తింటుంది, ఇంకేమైనా తింటుంది. అలాగే ఆవు దానికి మాంసం పెడితే తింటుందా? తినదు. తినదా? తింటుందా? అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఆవు మాంసం ఎందుకు తిందో చూస్తాం, తింటే ఏమవుతుందో చూస్తాం అని చెప్పి ఏం చేశారంటే మాంసానికి గడ్డి కోటింగ్ వేసి, అంటే ఒక మామూలు ట్యాబ్లెట్లు బయట దొరుకుతాయి, దానికి లోపల అసలు మందు కొంచెం ఉంటుంది, చుట్టూ పైన అంతా కోటింగ్ ఉంటుంది. మనం రోజు మింగే మందులు ఇలాంటివి ఇంతలా ట్యాబ్లెట్లు అసలు మందు కొంచెం కోటింగ్ ఎక్కువ ఉంటుంది, షుగర్ కోటెడ్ పిల్స్ అంటాం. అలాగా ఈ మాంసం ఏం చేశారంటే చిన్న చిన్న ఉండలకి చుట్టూ గడ్డి బాగా ఇంత పెట్టి అడిగి తినిపించారు. పాపం అవి తిన్న తర్వాత కొద్ది రోజులకి చచ్చిపోయాయి ఆవులు. ఏంటి చచ్చిపోయాయి అంటే మాంసం పడదు, అంటే ఆవును చంపిన దోషం ఉందా? ఇవన్నీ కాదు మనకు లెక్క ఇక్కడ. ఆవు స్వతసిద్ధంగా గడ్డి మేస్తుంది అంతే, దానికి మాంసం పెట్టడానికి వీలు. పెట్టితే ఎవరిని చూసారో చచ్చిపోయింది. ఒకటి రెండు చచ్చిపోతే ఏదో ఫ్లూ కనుకోవచ్చు, వాళ్ళు అలా చేసినవన్నీ చచ్చిపోయాయి. ఆ దెబ్బకు అర్థమైంది వాళ్ళకి, ఓహో ఆవు గడ్డి తప్ప ఏం పెట్టకూడదు. మరి మనిషికి ఏం పెట్టాలి? మనం ఎప్పుడన్నా అనుకున్నా మనం ఏది పెడితే తింటాం కదా. చాలా సులభం దీనికి ఆన్సర్. ఒక అతను ఉండేవాడు నాతో దెబ్బలాడాడు. దెబ్బలాడి తర్వాత నాకు ఫ్రెండ్ అయ్యి మన పరివారంలో మంచి మెంబర్ అయ్యాడు. అతనికి నాకు డిస్కషన్ ఏంటంటే మనిషి ఏం తిని బతకాలి? ఏమిటండి ఈ రాజమండ్రిలో ఎవరు ఇల్లు అద్దెకి ఎవరు అంటున్నారు? అందరూ వెజిటేరియన్స్టా? పైకేమో వెజిటేరియన్స్ హోటల్లో వెళ్ళి అన్ని మెక్కుతారు నాన్ వెజిటేరియన్స్ అని దెబ్బలు అడిగాడు ఒకరోజు. అంతా బాగా చెప్తున్నావు, నీకు తెలియనివి మాట్లాడకు ఎప్పుడు, అసలు మనిషి ఏం తిని బతకాలో చెప్పు, అప్పుడు చెప్తాను నేను. వాడు వెజిటేరియన్ తినచ్చా నాన్ వెజిటేరియన్? వాడికి 15 రోజులు టైం ఇచ్చినా ఎవడో చెప్పలేదు ఒక్క మంది, బ్యాంకులో 30 మంది ఉన్నారు. ఇలాంటివన్నీ అడుగుతారేంటి మీరు అన్నాడు. అవును, నువ్వు తిట్టావు కాబట్టి, నువ్వు బ్రాహ్మణులు ఇక్కడ లేకపోతే వెజిటేరియన్స్ ఇలా కాదు, వెజిటేరియన్ వాళ్ళు వాళ్ళ పద్ధతి చెప్పారు, నీకు నచ్చకపోతే ఊరుకో, నాన్ వెజిటేరియన్ ఉన్న చోట వెళ్ళి ఇల్లు తీసుకో, అదే నీకు కావాల్సిన చోట ఇల్లు కావాలి, వాళ్ళు ఇవ్వట్లేదు తిడతామని అన్నారు. అప్పుడు మీరే చెప్పండి బాబు, మాకు తెలియక ఏమో దీంట్లో సైంటిస్టులే చెప్పారు, ఒక పులి నోటి దగ్గర నుంచి ఆ మొత్తం డైజెస్టివ్ ట్రాక్ అంతా తీసుకుంటే అది ఇంకో ఇంత పొడుగు ఉంటుంది, దాని నాలుక ఇలా ఉంటుంది, దాని పళ్ళు ఇలా ఉంటాయి, దాని లోపల ఎంజైమ్స్ ఇవి వస్తాయి, కాబట్టి అది మాంసాహారం తినాలి. అలాగే మనిషి నోటి దగ్గర నుంచి ధ్యానస్ వరకు చూస్తే వాడి మొత్తం నోటి దగ్గర నుంచి కింద వరకు ఇంకో ఇంత పొడుగు అడుగు ఉంటుంది, దాంట్లో ఎంజైమ్స్ ఇవి ఉంటాయి, దాని నాలుక ఇలా ఉంటుంది, మనిషి నాలుక, మనిషి పళ్ళు ఇలా ఉంటాయి, కాబట్టి వీడు పళ్ళు ఆకుకూరలు ఇలాంటివే తినాలి తప్ప మాంసము తినరాదు అని ఋషులు చెప్పట్లేదు, సైంటిస్టులు చెప్తున్నారు. సైంటిస్టులు చెప్పేది కూడా అర్థం కాదు, చెప్పిన వాడు కూడా తినొచ్చు, నాన్ వెజిటేరియన్ అది వేరే విషయం. అలాగ దెబ్బలాడి నాతో ఫ్రెండ్ అయిన అతని పేరు మీకు కూడా తెలుసు, జీవి సత్యనారాయణ, బాంబేలో ఉంటాడు ప్రస్తుతం. ఇంకా శరీర ఉపయోగం ఏంటి ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాలి. రెండోది మనకు లభించే ఇల్లు, కారు, ఇంట్లో వస్తువులు ఇటువంటివన్నీ ఈ జీవించడానికి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో సాధనాలన్నీ, సౌకర్యాలు, ఇవన్నీ కూడా మనకి ఎలాంటి అభిప్రాయం ఉంది, కారు మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, మంచి ఇల్లు ఉంది, బ్రహ్మాండమైన విల్లా, హైదరాబాద్లో మంచి విల్లా ఉంది మాకు, దాని మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. కారు ఉంది నిజమే, ఎవరికి లేదు, మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది నాకు, అబ్బో పరివారంలో వీడు చాలా కాస్ట్లీ వస్తుందండి అని చెప్పుకోవటానికి ఉన్నాయా, ఎందుకున్నాయి, మనకున్న జీవనోపయోగమైన వస్తువులన్నీ ఎందుకున్నాయి, వాటి ప్రయోజనం ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి. అలాగే వాటి గురించి ఎవరికైతే ఉన్నాయో, వాడి ఓనర్ ఎవడైతే వాడికి వాటి మీద నా అభిప్రాయం ఏంటి. ఇంకా నేను గొప్పవాడిని అవ్వాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి అని ఏమన్నా మహత్వమైన ఆకాంక్ష ఉందా, వైటల్ బాడీకి సంబంధించింది అన్నమాట, ఇది ఉందా, దీనికి ప్రశ్నకి ఆన్సర్ సరిగ్గా చెప్పుకోవాలి. అలాగే ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు, అదేంటి గుర్తుపెట్టుకోడి, నన్ను నేను మర్చిపోతానా, కాదు నన్ను నేను మర్చిపోను, కానీ నన్ను నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను. ఒక డిఐజీ ఆఫ్ పోలీస్ ఉన్నాడు అనుకోండి, వాడిని వాడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు, ఎప్పుడైనా సరే నేను డిఐజీ ఆఫ్ పోలీస్ అంటాడు. అలాగే బ్యాంక్ మేనేజర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ ఉన్నాడు, మీరు నేనండి స్టేట్ బ్యాంక్ మేనేజర్ని అంటే వెంటనే కదా, లేకపోతే ఐఎమ్ సో అండ్ సో రిటైర్డ్ అంటాడు అంతే తప్ప అంతకంటే వేరే గుర్తుండదు. కాబట్టి అసలు మనిషి తనను తాను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఆ గుర్తుపట్టే ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సాధన మొత్తం గుర్తే, మనం ఏది గుర్తుపెట్టుకుంటాం, ఏది మనం ఎప్పుడు మనలో మెదులుతూ ఉంటుందో, నేను ఫలానా అనే దాన్ని ఇంకో పేరు అహంకారం, దాంట్లోనే ఉంటుంది అంతా. అలాగే అసలు జీవితంలో ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం, ఏ ప్రయత్నం చేయకుండా అలా హాయిగా పొద్దున్న లేవడం, కాఫీ తాగటం, టిఫిన్ చేయటం, ఆఫీస్కి వెళ్ళటం, లంచ్ చేయటం, ఇంటికి రావటం, మళ్ళీ కాఫీ తాగటం, మళ్ళీ డిన్నర్ చేయటం, కాసేపు టీవీ టైం, హౌ టు కిల్ టైం అని చేయటం, తర్వాత ఎంజాయ్ అండ్ స్లీప్ ఫినిష్, రొటీన్ ఇంతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అలా కాకుండా జీవితంలో నేను దేని కొరకు ప్రయత్నం చేస్తున్నాను అని చాలా ఇంపార్టెంట్. అలాగే స్వార్థం అంటే ఏంటి, స్వార్థం ఉందా నాకు, అలాగే ఇంకో ప్రశ్న పరమార్థం అంటే ఏంటి, ఈ ప్రశ్నలకి సరైన సమాధానం రావాలి. ఈ సరైన సమాధానం రావాలి అన్న దాంట్లో ఒకటి ఏంటంటే నేను ఆత్మని అని ఎప్పుడు గుర్తుండాలి. ఎప్పుడు ఏం గుర్తుంటుంది మనకు, నేను ఫలానా ఉద్యోగం చేస్తాను, నేను ఫలానా వాడి భార్యని, నేను ఫలానా వాడి భర్తని, నాకు ఫలానా ఇంత ఆస్తి ఉంది, నాకు అంత ఆస్తి ఉంది, మా పూర్వీకులు అంత గొప్పవాళ్ళు, మేము అంత గొప్పవాడిని, నేనే మొత్తం అంత సాధించాను, ఈ సోదంతా గుర్తుంటుంది అంతే తప్ప గురువు గారు చెప్తున్న నేను ఆత్మను అనే గుర్తు ఉండాలి. అలాంటప్పుడు శరీరం ఏంటి, మరి శరీరం నాకు పనిముట్టు, ఒక స్కూటర్ ఎలాగే ఉందో, ఒక కార్ ఎలాగైతే ఉందో, అలాగ నాకు నా ఆలోచనలన్నీ రాసుకోవడానికి నా చేతిలో పెన్ ఎలాగైతే ఉందో, అలాగ నేను ఆత్మని నా పని చేసుకోవడానికి ఈ శరీరం పనిముట్టు, ఈ రెండు గుర్తుండాలి. ఈ రెండు గుర్తు ఉంటే మనకొక అవగాహన వస్తుంది. నేను ఆత్మను అన్న గుర్తు వ్యక్తికి ఏమిస్తుందంటే ఒక అవగాహన ఇస్తుంది, ఒక రియలైజేషన్ ఇస్తుంది. ఏంటంటే అది భగవంతుడిని నాకు చూపిస్తావా అని అడుగుతూ ఉంటారు. తప్పక చూపిస్తాను అని ఎవరన్నా అంటారా? ఒక్క రామకృష్ణ పరమహంస గారు అన్నారు. అయితే భగవంతుడిని చూడాలంటే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరినైనా చూడాలంటే మీరు ఉంటున్న ఊళ్ళు రావాలి, మీ ఇంటికి రావాలి. అంతేకాకుండా ఇంకో రాగా స్కైప్లో చూడటం వేరు, ఇంటికి రావాలంటే మిమ్మల్ని పర్సనల్గా కలవాలంటే అర్థం ఇంటికి రావాల్సింది. అలా భగవంతుడిని చూడాలంటే భగవంతుడి నివాసానికి వెళ్ళాలి. మరి ఆయన నివాసం, ఆయన విలాసం ఎక్కడ ఎక్కడుంటాడు? భగవంతుడు మన అంతఃకరణలోనే ఉంటాడు, మన హృదయంలోనే ఉంటాడు. ఆ హృదయంలోకి వెళ్ళటమే అంతర్ముఖం. అలా అంతర్ముఖంగా వెళ్ళటము అనేది మనకు రావాలి అంటే మొట్టమొదటిగా మనం ఆత్మని నేను, ఈ శరీరం నా పనిముట్టు అని గుర్తుండాలి. అంతఃకరణము వ్యక్తి తనని ఆత్మస్వరూపునిగా గుర్తించిన క్షణమే. ఎప్పుడైతే మనం నేను ఆత్మస్వరూపుణ్ణి అని మనకు గుర్తుంటుందో, ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడు ఏం చేస్తుందంటే అంతఃకరణమే పరమాత్మ యొక్క దేహ, ఈ దేహంలో అంతఃకరణమే దేవాలయంగా మనకు తెలుస్తుంది. భగవంతుడు మన దేహంలోని అంతఃకరణ అనే దేవాలయంలో ఉన్నాడు. పరమ పవిత్రమైన నివాస గృహంగా, గర్భగుడిగా మన అంతఃకరణం దర్శనమిస్తుంది. అప్పుడు చిత్తం ఆటోమేటిక్గా అంతర్ముఖం అవుతుంది. అందుకని ఈ స్టెప్స్ ఏంటి? నేను ఆత్మని అని గుర్తుండాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మనం నిరంతరం ఉండడం వల్ల మన అంతఃకరణమే భగవంతుడి నివాస యోగ్యమైన గర్భగుడిగా తెలుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అంతర్ముఖులం అవుతాం. అంతర్ముఖ సమారాధ్య అప్పుడు మనం జపం చేస్తే, అప్పుడు మనం గాయత్రితో అనుసంధానం అయితే మన స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో అణువణువున, భౌతిక దేహం అణువణువున గాయత్రి యొక్క ఆ సవితా తేజస్సు అనే జ్యోతిని ధారణ చేస్తున్నాను, నేను సవితా జ్యోతి ఒక్కటే అనే భావనతో చేసే ఆ జప ఫలితం అప్పుడు మనకు 100% వస్తుంది. మరి ఇలాగా మనం చెయ్యాలి, మనం ఇలా చెయ్యాలి అంటే మన లక్ష్యం ఎప్పుడు గుర్తుండాలి. ఈ లక్ష్యం ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఈ రకంగా చేయటం అనేది గురుదేవుల యొక్క అపారమైన ప్రేమ, అపారమైన కరుణ, అనుగ్రహం. ఇవి లేకపోతే ఇలాంటి చక్కటి విషయాలు మనకు తెలిసే అవకాశం లేదు. ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి, వాళ్ళకి ఒక గట్ట దాటిపోయింది కూడా. అందుకని రేపటి నెక్స్ట్ మనం చెప్పుకునే దాంట్లో మిగతా స్పృశిస్తూ మనం గురువుగారు చెప్పినట్టుగా సాధన చేసుకుందాం. ఇవాళ ఇంకా రాత్రి అంతా పౌర్ణమి ఉంది కాబట్టి ఈ పౌర్ణమి ధ్యానంలో గురుదేవులు ఎలాగైతే నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు అని ధ్యానం ఇచ్చారో, ఆత్మవత్ సర్వభూతేషు అనే ధ్యానం చేసుకుంటూ మీరందరూ కూడా పరమ పూజ్య గురుదేవులంతటి వారుగా ఆధ్యాత్మిక జగత్తులో ఎదగాలని ఆకాంక్షిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేణ మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.